మరణ మృదంగం శ్రవ్య ధారావాహిక 32వ భాగం. కలం శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్, గళం వెంపటి కామేశ్వరరావు. ఆ వెళ్ళింది అనూషేమో అన్న అనుమానం అతడికి రాలేదు, వచ్చే అవకాశం కూడా లేదు. ఒక అమ్మాయి అంత ఫాస్ట్గా వర్క్ చేయగలుగుతుందన్న ఆలోచన కూడా అతడికి కలవలేదు. ఆడవాళ్ల తెలివితేటల మీద అతడికి అంత గొప్ప అభిప్రాయం కలిగే అవకాశం ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు, ఇక ముందు రాబోతోంది. వీధి మొదట్లో నిలబడి ఉత్పల ఇంటికేసే చూస్తున్న మనిషి మాఫియాకి సంబంధించిన వాడని అనూష్కి తెలుసు. అయినా పట్టించుకోకుండా ఆ ఇంట్లోకి ప్రవేశించింది. లాకప్లోంచి లాయర్ సాయంతో న్యాయబద్ధంగా విడుదల కాగానే ఆమె చేసిన మొదటి పని విశ్వేశ్వర శాస్త్రి ఇంటికి వెళ్లడం. దానికి సరిగ్గా గంట గంటన్నర క్రితం ఆమె ఉత్పల కంఠాన్ని విన్నది లాకప్లో ఉండి బయట గదిలోంచి.
నేనొక విషయం చెప్పడానికి వచ్చాను.
దేని గురించి? ఇన్స్పెక్టర్ కంఠం.
మాఫియా. ఉత్పల కంఠం.
ఏమిటి?
అవును సార్.
ఆ ఉత్తరం ఎక్కడుంది?
శ్రీనివాసరావు దగ్గర ఉండేది. అతన్ని కూడా చంపేశారు, బహుశా వాళ్ళకి చేరి ఉంటుంది. నేను ఆ ఉత్తరం చదివాను.
గుడ్. ఏముంది ఆ ఉత్తరంలో?
చెప్పొద్దు ఉత్పల, ఈ ఇన్స్పెక్టర్ వాళ్ల మనిషే, చెప్పొద్దు. కటకటాల గూచల్ని పట్టుకుని ఆందోళనగా మనసులో అనుకుంది. తర్వాత ఇన్స్పెక్టర్ లోపల గదిలోకి వెళ్లడం చూసింది. అతడు ఫోన్లో ఏం మాట్లాడాడో ఆమెకి వినపడలేదు. అతడు బయటికి వచ్చేసరికి ఉత్పల లేదని మాత్రం అతడు సెంట్రీల మీద ఎగిరిపడటం ద్వారా అర్థమైంది. కంగ్రాచ్యులేషన్స్ ఉత్పల అని మనసులోనే అభినందించింది. ఉత్పల ఇన్స్పెక్టర్కి చెప్పిన విషయాలు ఆమెను కలవరపెట్టాయి. ఆమె నిజంగానే ప్రమాదం చివరి అంచులో ఉంది. లాయర్ వచ్చి బెయిల్ మీద తనని విడిపించగానే అందుకనే వెంటనే విశ్వేశ్వర శాస్త్రి ఇంటికి బయలుదేరింది. ఆ ఇల్లు ఒక శ్మశానంలా ఉంది. అందరూ పొద్దున్నీ మొహాలు కూడా కడకుండా ఏడుస్తూ కూర్చున్నట్టున్నారు. ఉత్పలకి తెలిసిన అమ్మాయిని అంటూ వచ్చి పలకరించిన అనూషను చూసి అందరూ ఒక్కసారి చుట్టుముట్టారు, ప్రశ్నల వర్షం కురిపించారు. ఉత్పల ప్రాణభయంతో పరిగెట్టడానికి ప్రారంభం కొన్ని గంటల ముందే అయిందని అనూష గ్రహించింది. కానీ ఆ విషయాలు వారికి చెప్పటం అంత మంచి పని కాదు.
నా కూతురు ఏం తప్పు చేసి వెళ్ళిపోయిందమ్మా? మాతో కలిసి పడుకున్నది ఇలా రాత్రికి రాత్రి ఇల్లొదిలి వెళ్ళిపోయిందంటే ఈ ఇంటికి ఏ అప్రదిష్ట సంభవిస్తుందో అని మనసు రెపరెపలాడుతూ ఉందమ్మా. నిప్పును కూడా నీళ్లతో కడిగే వంశం మాది.
మీరు అలాంటి ఆలోచన ఏమీ పెట్టుకోకండి. ఉత్పల కూడా నిప్పులాంటిదే. కొన్ని విపత్కర పరిస్థితుల్లో ఆమె చిక్కుకుని ఉంది. మీరు వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి.
శాస్త్రి ఆశ్చర్యంగా, అంటే పోలీసులు ఆమె కోసం వెతకటం లేదా అన్నాడు. అర్ధరాత్రి అమ్మాయి కోసం వాళ్ళొస్తే ఏదో తప్పు చేసి పరిపోయిందనుకున్నాను.
మీ ఇంటికి వచ్చింది పోలీసు కాదు. ఈ దేశంలో పోలీసులు కోట్లు చేసుకోవడానికి ఆశపడుతూ ఉంటే గూండాలు ఖాకీ బట్టలు వేసుకోవటంలో తప్పులేదండి. ఒకటి మాత్రం చెప్పగలను, మీ అమ్మాయి చట్టానికి వ్యతిరేకంగా కానీ నైతికంగా కానీ ఏ తప్పు చేయలేదు. తనకు తెలియకుండా ఒక ఉచ్చులో ఇరుక్కుపోయింది, తొందరలోనే బయటకు వస్తుంది. ఈ సమయంలో ఇంతకన్నా ఏమీ చెప్పలేను, నన్ను బలవంత పెట్టకండి.
అమ్మాయి ఏమైపోయిందో అన్న బాధ కన్నా ఏం తప్పు చేసిందో అని ఎక్కువ భయపడ్డామమ్మా. ఏ తప్పు చేయలేదు కదా?
లేదండి.
ఏ అపాయమూ లేదు కదా?
లేదు. మీరు నిశ్చింతగా ఉండొచ్చు.
అప్పుడేడ్చాడు ఆయన. అంతవరకు ఒక కుటుంబ పెద్దగా ఇంట్లో అందరినీ ఓదారుస్తూ బింకంగా ఉన్న ఆ నిలువెత్తు మనిషి అనూష చేతుల్లో తన మొహం కప్పుకుని వలవలా ఏడ్చాడు. ఆమెకు చిత్రం అనిపించలేదు. ఆ ఆప్యాయత, ఆ ఇంటి సభ్యుల మధ్య పనివేసుకుని ఉన్న ఆ బంధాలు ఒక అద్దంలో ప్రతిబింబించినట్టు ఆ దృశ్యం తోచింది. తన జీవితంలో తను ఏం కోల్పోయిందో ఆ దుఃఖం చెబుతున్నట్టు అనిపించింది. తన కోసం ఏడ్చేవాళ్ళు ఒకరు ఉండటం కన్నా అదృష్టం మనిషికి జీవితంలో ఏముంటుంది? లక్షలు, కోట్లు, కార్లు, సమాజంలో స్థానం, ఇవన్నీ ఇవ్వలేని సంతృప్తి అది. ఆమెకి అలాంటి కుటుంబం, ఒక తండ్రి, ఒక అక్క, ఒక చెల్లెలు,
ఒక తమ్ముడు లేని లోటు ఆ క్షణం తెలిసి జీవితపు మెటాఫిజికల్ ఎంప్టీనెస్, ఆధ్యాత్మికమైన శూన్యత్వం యొక్క స్వరూపం గోచరమైంది. తండ్రి ఏడవటం చూసి బిక్కమోహంతో చుట్టూ చేరిన ఆ ఇంటిల్లి పదిని చూసి ఆమె మాట మార్చటానిక అన్నట్టు, నాకు కొన్ని వివరాలు కావాలి, నిన్న రాత్రి జరిగిన విషయాలు అంది. ఆమెలో కనబడే అపురూపమైన వ్యక్తిత్వానికి అందరూ ఆకర్షితులై అనాలోచితంగానే ఆమె పెద్దరికాన్ని ఒప్పుకున్నారు. నిన్న రాత్రి ఎన్నింటికి వచ్చింది ఉత్పల? విశ్వేశ్వర శాస్త్రి చెప్పాడు, అంత రాత్రిపూట ఒక్కతే వచ్చిండదు, ఎవరో వచ్చి దింపుంటారు. ఎవరు? అందరూ మౌనంగా ఉండిపోయారు. ఒక్కతే వచ్చినట్టుంది, నేనే తలుపు తీశాను, ఎవరూ లేరు. వచ్చినప్పుడు ఎలా ఉంది? భయపడుతూ కనిపించిందా? చీకట్లో చూడలేదు. చేతిలో ఏదైనా కాగితం ఉందా? లేదు. పర్సు? తను పర్సు తీసుకెళ్ళదు. ఆమెకు వేరే ఏం ప్రశ్నించాలో తెలియలేదు. అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. అంతలో ద్విపద అసహనంగా ఏదో చెప్పాలన్నట్టు కదలడాన్ని ఆమె సునిశ్చితమైన దృష్టిని తప్పించుకోలేకపోయింది. ఏమిటి అన్నట్టు చూసింది. నేను కిటికీలోంచి చూశాను, వీధి వరకు రిక్షాలో వచ్చింది, తలుపు దగ్గరకు రాగానే తటపటాయిస్తూ ఆగి, రిక్షా వెళ్ళిపోయింది, రిక్షాలో ఎవరో ఉన్నారు, చెయ్యి కూడా ఊపాడు. విశ్వేశ్వర శాస్త్రి మొహం వాడిపోయింది. అయితే అనుషాదాన్ని పట్టించుకోలేదు. ఆ ఒక్క మాటలో శ్రీనివాసరావు గురించి అంచనా వేయగలిగింది. రిక్షాలోంచి దిగకుండా దూరంగా ఉండే ఉత్పలని ఇంటికి పంపించాడు అంటే, నేను ఇంటి వరకు రావటం బావోదు, మీ వాళ్ళు చూస్తే అన్న గిల్టీ ఫీలింగ్ని ఆమె మనసులో నాటడానికి మొదట ప్రయత్నం చేశాడన్నమాట. ఇలాంటి మగవాళ్ల గురించి అన్వేషకు బాగా తెలుసు. ఇలాంటి వాడు ఉత్తరాన్ని ఉత్పలకి ఇవ్వడు, పెద్ద ధైర్యవంతుడిలా తనే ఉంచుకుంటాడు. ఉత్పల ఇన్స్పెక్టర్కి చెప్పిన దానిలో అబద్ధం లేదు. ఆమె చటుకున్న లేచింది. దాదాకో శంకర్కో ఫోన్ చేసి ఉత్పల తన దగ్గరే ఉన్నట్టు ఇన్స్పెక్టర్ చెప్పాడు. కానీ ఈ ఉత్తరం సంగతి చెప్పి ఉండడు. కానీ ఆ మాఫియా వాళ్ళు తర్వాత ఇన్స్పెక్టర్ని కలుసుకుని మిగతా విషయాలు తప్పకుండా అడుగుతారు. వాళ్ళకన్నా ముందు తాను త్వరపడాలి. ఆమె మరి ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి బయలుదేరింది. కిళ్ళీ కొట్టు దగ్గర నిలబడిన మనిషి అలాగే ఉన్నాడు. ఓరకంట అతన్ని చూస్తూ తనని దాచుకునే ప్రయత్నం ఏది చేయకుండా సాగిపోయింది. శ్రీనివాసరావు ఇంటికి చేరుకునే సమయానికి మాత్రం తననెవరైనా వెంటాడుతున్నారా అని గమనించింది. ఎవరూ చూడటం లేదని నిశ్చయించుకున్నాక లోపలికి ప్రవేశించింది. శ్రీనివాసరావు అమ్మమ్మ ఉంది ఇంట్లో. వచ్చింది ఎవరు అని ప్రశ్నించకుండానే ఆమె ఏడుపు మొదలుపెట్టింది. ఆ ఏడుపులో మనవడు పోయాడన్న బాధ కన్నా పిల్లల్నెవరు పోషిస్తారు అన్న దుఃఖమే ఎక్కువ ఉంది. ఆమెను ఓదారుస్తున్నట్టు మాట్లాడుతూ అనూష వెతకటం మొదలుపెట్టింది. పోలీసులు శవాన్ని పోస్టుమార్టం కోసం తీసుకెళ్లి ఇంకా కొన్ని గంటలు కూడా కాలేదు. ఆ వీధిలో టెన్షన్ ఇంకా తగ్గలేదు. ముందు ఆమె పక్క కింద పక్కపక్కన ఉన్న అల్మేరాలో వెతికింది. తలగడ కింద చవకబారు పుస్తకాలున్నాయి. కిటికీలో ఒకటి రెండు డిటెక్టివ్ నవలలు ఉన్నాయి. అల్మేరాలో అంతకు ఏమాత్రం ఎక్కువ స్థాయిలో లేని నవలలు 10-12 ఉన్నాయి. వాటిలో ఏ ఉత్తరమూ లేదు. ఇక బీరువాలు వెతకాలి. వాటి తాళాలిమ్మంటే ఇస్తుందో లేదో. అనూష ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ మధ్యగదిలోకి వచ్చింది. ఆ గదిలో పిల్లల పుస్తకాలున్నాయి. వాటిని చూశాక బీరువాల గురించి అడుగుదామని వాటిని తీసింది. సాంఘిక శాస్త్రం, సైన్స్ పుస్తకాలు అవి. వాటిలో ఉత్తరం లేదు. ఆమెకు నిస్పృహ ఎక్కువైంది. ఈలోపులో ఆ ముసలమ్మకి ఇప్పుడు అనుమానం వచ్చి, ఎవరమ్మా నువ్వు, ఏం కావాలి అడిగింది. మీ శ్రీనివాసరావు గారి ఆసుపత్రిలోనే పనిచేస్తున్నానండి, ఒక కాగితం ఆయన ఇంటికి తీసుకొచ్చారు, దానికోసం వెతుకుతున్నాను. ముసలమ్మలో అకస్మాత్తుగా రియాక్షన్ కనపడింది. చిట్టంత పిల్లాడిపోయి మేము ఏడుస్తుంటే ఆసుపత్రి కాగితానికి తొందర వచ్చిందటమ్మా, విరుచుకుపడింది. అనూష ఏదో సర్ది చెప్పబోయింది, కానీ ఆవిడ వినిపించుకోలేదు. తర్వాత చూసుకోవచ్చలేవమ్మా, వెళ్ళు అని తొందరపడింది. 2 నిమిషాల వాదన జరిగింది, కానీ ఫలితం లేకపోయింది. మరేం చేయటానికి తోచక పిల్లల పుస్తకాలు తీసిన చోట పెట్టయిపోయింది. పెట్టబోతూ ఉంటే అక్కడ కనపడ్డాయి కాగితాలు. మడత పెట్టబడి ఉన్న 3 కాగితాలు. ఒక బొత్తుగా చప్పున తీసి చూసింది దాన్ని. ఆమె చేతులు వణకసాగాయి. అది విష్ణు శర్మ రాసిన ఉత్తరం. మళ్ళీ వచ్చారేమిటి? జానీ అడిగాడు వాళ్ళని.
సారీ జానీ, పుస్తకం మర్చిపోయాం అన్నాడు గుండప్ప.
ఏం పుస్తకం? బెల్హన్ వాళ్ల వైపు అనుమానంగా చూస్తూ అడిగాడు.
పాకెట్ డైరీ వచ్చేటప్పుడు తనతో పాటు తీసుకొచ్చాట, బహుశా ఇక్కడ మర్చిపోయాడేమో, కాస్త చూస్తారా రాము అన్నాడు.
వచ్చినప్పుడు చేతిలో ఏ పుస్తకం లేదే.
చిన్న డైరీ, నల్లది అన్నాడు గుండప్ప.
పొద్దున్నుంచి ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికే వచ్చాను జానీ. చాలా ముఖ్యమైన డైరీ అది.
మీరు ఈ గదిలోనే ఉన్నారు, ఇక్కడ లేదుగా.
ఇక మీరు వెళ్ళచ్చు అన్నట్టు చూశాడు బిల్లు.
గుండప్ప లేచి ఆ గది బల్ల కింద అద్దం దగ్గర చూస్తున్నట్టు పరిశీలించసాగాడు. ఈ లోపల రాము తన జేబులోంచి నల్ల డైరీని చేతి రుమాల సాయంతో జాగ్రత్తగా తీసి ఎవరూ చూడకుండా జానీ వెనుగ్గా పడేసి,
ఒక నిమిషం అయ్యాక అప్పుడే దాన్ని చూసినట్టు, అదిగో జానీ, అదేమిటో చూడు అన్నాడు.
జానీ వంగి దాన్ని తీసి, ఇదే అనుకుంటాను అంటూ అందించాడు. రుమాలతోనే దాన్ని తీసుకుంటూ, థ్యాంక్స్ జానీ, పాపం ఇది కనపడినప్పటి నుంచి మన వాటికి కంగారు ఎక్కువైంది అని గుండప్ప వైపు తిరిగి,
ఇంకేం పని జరిగిపోయింది, పోదామా
అన్నాడు.
పోదాం.
థ్యాంక్స్ చెప్పవా? థ్యాంక్స్ జానీ అన్నాడు గుండప్ప. ఇద్దరూ వెళ్ళిపోయారు. బిల్లు వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ, ఏదో గూడు పుఠాణి జరుగుతోంది జానీ, నా మనసు ఏదో కీడు శంకిస్తోంది అన్నాడు.
నీ మొహం, తేలిగ్గా అన్నాడు జానీ.
కాదు జానీ, నిజంగా గుండప్ప డైరీ ఇక్కడే పారేసుకున్నాడంటావా? నాకింతకుముందు కనపడలేదే.
లేకపోతే మళ్ళీ ఎందుకు వస్తారు? ఉత్పల గురించి అసలు అడగలేదుగా వాళ్ళు.
చూద్దాం ఏమవుతుందో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
జానీ కూడా ఒక్క క్షణం ఆగి ఆ డైరీ అంతకుముందు పడిపోయిన చోటును చూశాడు. చాలాసేపటి నుంచి అది అక్కడ ఉన్నట్టయితే తమ దృష్టిలో అది ఎందుకు పడలేదు? తల అడ్డంగా విదిలిస్తూ అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
సరిగ్గా 10 నిమిషాల తర్వాత సలీం శంకర్కి ఫోటోలు అందిస్తూ, జీపులో ఉన్న వేలిముద్రలు, ఈ డైరీ మీద ఉన్న ముద్రలు ఒకరివే అన్నాడు నిపుణుడు.
సలీం శంకర్ మొహంలో ఎప్పుడూ లేనంత క్రౌర్యం కనపడింది. ఆ శాస్త్రి ఇంటి ముందు ఇంకెవడు కాపలా కాయనవసరం లేదు. ఉత్పల ఎక్కడుందో తెలిసింది. జానీగాడి ఇంటికి ఈ రాత్రి మనం వెళ్ళబోతున్నాం. ఆ అమ్మాయిని లాక్కొచ్చే పనిలో పనిగా అడ్డొచ్చిన ఆ ఇద్దరిని అక్కడికక్కడే చంపబోతున్నాం అని గుండప్ప వైపు తిరిగి,
నడి రోడ్డు మీద జీపు తిరగొట్టడం అనుకున్నాడేమో గుండు.
ఈ రాత్రికి వాడింటిని కూడా ఇలాగే తల కిందకి కాళ్ళు పైకి చేయాలి, గుర్తుంచుకో. 2 స్టెన్లు కూడా తీసి కారులో పెట్టు అని సూచనలిచ్చాడు.
నాకప్పుడే ఆ ఇద్దరు ఆకారాలు చూసి అనుమానం వచ్చింది శంకర్. ఆ భల్లు కంగాడికి బుద్ధి చెప్పాలని ఎప్పటినుంచో ఉంది నాకు. అంతకు అంతా జవాబు చెప్పాలి అన్నాడు రాము.
గుండప్ప కర్ణాటక ప్రాంతానికి సంబంధించినవాడు. అతనికి జానీ బిల్లులతో అంతగా పరిచయం లేదు. ఇప్పుడిప్పుడే ఈ లొకాలిటీ ప్రముఖులతో కాంటాక్ట్స్ పెంచుకుంటున్నాడు.
రాత్రి వరకు ఎందుకు? ఇప్పుడే వెళితే సరిపోతుందిగా అన్నాడు.
వద్దు, రాత్రి అయితే వాళ్ళు కాస్త అజాగ్రత్తగా ఉంటారు. అదీకాక పిట్ట సులభంగా అప్పుడే దొరుకుతుంది. మనం చేయబోయే గొడవ బయటకు వినపడినా అంత ప్రమాదం ఉండదు.
ఆ రాత్రి వరకు వాళ్ళు, ముఖ్యంగా రాము గుండప్పలు, అసహనంగా గడిపారు. ఆ ఇద్దరికీ అయితే ఎప్పుడెప్పుడు వెళ్ళి తమకు జరిగిన దానికి ప్రతీకారం తీర్చుకుందామా అని తొందరగా ఉంది.
రాత్రి 10 అయింది. ఆ కొన్ని గంటల కాలము వాళ్ళకి కొన్ని యుగాలుగా తోచింది.
ఆ తరువాత ఏం జరిగిందో 33వ భాగంలో వింటారు. అంతవరకు సెలవు, నమస్కారం.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఆత్మీయంగా పలకరిస్తూ అందరినీ ఏకం చేసే వారది స్టోరీ రేడియో. మాటలైనా పాటలైనా, వినోదమైన వార్తలైనా, ఆరోగ్యమైన విజ్ఞానమైన, స్టోరీ రేడియో ఉంటే చాలు. సరదా మాటలతో బోలడంత సమాచారం మీ చేతిలో ఉన్నట్లే. ఆండ్రాయిడ్, ఐఫోన్లో స్టోరీ రేడియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా తెలుగు1radio.com ద్వారా కూడా వినొచ్చు.